ఓం శాంతి. మనం విలువలలో ఈరోజు సహనశక్తి లేక సహనశీలత యొక్క గుణాన్ని మనం వివరంగా తెలుసుకుందాము. సహనశక్తి కూడా చాలా మంచి గుణం, అది శక్తి మరియు గుణం కూడా. అందుకనే సహనశక్తి అని కూడా అంటారు, సహనశీలత అని కూడా అంటారు. సహించటం కూడా ఒక శక్తి, సహించటం కూడా ఒక పవిత్రత. చాలామంది అనుకుంటారు సహించటం పిరికి వాళ్ళ లక్షణము అనుకుంటారు, కానీ గుర్తుపెట్టుకోవాలి సహించటం వీరుల లక్షణం. అందరికీ సహించటం రాదు, ఎవరైతే సహిస్తారో వారే ఒక ఉన్నత వ్యక్తులుగా మారతారు. ఈ సహనశక్తి అన్ని గుణాలకు గని లాంటిది. ఎవరైతే జీవితంలో సహిస్తారో వారే శక్తి సామర్థ్యాలు వారిలో పెరుగుతాయి. ఒక వ్యక్తి యొక్క గొప్పదనం సహనశక్తితోనే పెరుగుతుంది. అంతేకాని చిన్న చిన్న విషయాలలో అప్సెట్ అయినట్లయితే, కోపంలో వచ్చినట్లయితే, బలహీనంగా ఉన్నట్లయితే వారు గొప్ప వ్యక్తులుగా చెప్పబడరు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో దేనిలోనైనా సహించటం ద్వారా చెయ్యి దాటిపోయే పరిస్థితులు కూడా చక్కబడతాయి. ప్రపంచంలో కూడా నవంబర్ 16వ తేదీ సహనశక్తి రోజుగా ప్రకటించారు. సమాజంలో ఈ సహనశక్తి చాలా అవసరం. కొన్ని కోట్ల రూపాయలు గొడవలు కొట్టుకోవటం, పోట్లాడుకోవటంలోనే చాలా హెచ్చిస్తున్నారు. కారణమేంటి అంటే సహనశక్తి లేకపోవటం. ఎందుకంటే ఈ సహనం అనేది అన్నింటికంటే చాలా గొప్ప గుణం. మనం ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని పొందాలి అన్నా తప్పకుండా సహించవలసి ఉంటుంది. ధర్మస్థాపకులు ధర్మస్థాపన చేయటంలో కూడా ఎంతో సహించారు. స్వతంత్రం తీసుకురావటం కోసం ఎన్ని కష్టాలు సహించారు, కాబట్టి స్వరాజ్యం లభించింది. రాజ్యస్థాపనకు, పార్లమెంటు స్థాపన చేయటానికి ఎన్ని కష్టాలు సహిస్తేనే కానీ ఒక పార్లమెంట్ ఏర్పడింది. భక్తిలో కూడా మనం యాత్రలు చేసేటప్పుడు అల్పకాలికమైన శాంతి లేక సుఖం యొక్క కోరికల్ని తీర్చుకోవటానికి తీర్థయాత్రలకు వెళ్తాం. ఆ తీర్థయాత్రల్లోనైనా పుష్కరాలల్లోనైనా సరి అయిన ఆహారం ఉండదు, సరి అయిన వసతులు ఉండవు. అయినా కానీ భగవంతుడి దర్శనం కోసమని ఎన్నో కష్టాలు సహిస్తూ యాత్రలకి బయలుదేరతారు. ఏదైనా ఒక పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా లేక అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా దాన్ని కూడా తట్టుకోవాలి, సహించాలి అన్న సహనశక్తి కావాలి. ఆపరేషన్ జరిగిందనుకోండి, పడుకోవాలన్నా తినాలన్నా తాగాలన్నా చాలా ఇబ్బందులుంటాయి, వాటన్నింటినీ సహించవలసి ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కూడా ప్రతి ఒక్క వ్యక్తి తన మార్గంలో ఉన్నతంగా కావాలి అనుకుంటే తప్పకుండా సహించవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు సహనశక్తి అంటే ఏంటి. మన జీవితంలో చాలా దుఃఖం ఉన్నా, ఏ రకంగా ప్రశాంతత లేకుండా ఉన్నా కూడా సంతృప్తిగా ఉండటం, మన దుఃఖం యొక్క అలలను ఇతరులపైన వ్యక్తపరచకుండా అందరితో ప్రియంగా ఉండటం, ఇది అసలైన సహనశక్తి. సహనం ఉన్నటువంటి వ్యక్తులు సంతృప్తిగా ఉంటారు. వారి ముఖం ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. వారిలో దుఃఖం యొక్క అలలు కూడా కనిపించవు. వారి కళ్ళల్లో సంతోషమే సంతోషం కనిపిస్తుందే కానీ కోపం రాదు. వారి ముఖంలో ఏ విషయమైనా అదేమి పెద్ద విషయం కానట్లు కనిపిస్తుంది. కాబట్టి జీవితంలో సహించటం అనేది చాలా అవసరము. సహించటం వలన శక్తి పెరుగుతుంది, అదే మనం శీలం అనగా పవిత్రత అంటారు. సహనశీలత అంటాం కదా, అందుచేత సహించిన వారిని మనం వాడుక భాషలో వీళ్ళు చాలా సహనశీలురు అంటాం మనం. అంటే సహించటం వల్ల మనలో శీలం ఎలా పెరుగుతుంది? మనుషులు ఎవరైనా నిందించినా సహించినట్లయితే నిందించిన వారి పట్ల ఈర్ష, ద్వేషము, అసహ్యం, కోపం ఉత్పన్నం కాకుండా కఠినమైన పరిస్థితుల్లో కూడా సహించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే కఠినమైన పరిస్థితుల్లో కూడా కోపం వచ్చినా కూడా కోపం రాకుండా, ఈర్ష ద్వేషాలలో రాకుండా ఉండటమే అదే అసలైనటువంటి పవిత్రత. ఒకవేళ మనం ఈర్షా ద్వేషాలలో కోపంలో వచ్చాము అంటే అది అపవిత్రత అనబడుతుంది. సహించటం వలన పవిత్రత పెరుగుతుంది, సంతోషం కూడా లభిస్తుంది. ఎవరైనా అపశబ్దాలు పలికారు, వాటిని మనం సహించటం వలన చాలా గొడవలు సమాప్తమవుతాయి, ఇంకా తేలికగా కూడా అవుతాము, అన్ని చిక్కులు కూడా తొలగిపోతాయి. ఒకవేళ సహించలేదనుకోండి, మనలో కోపం పెరుగుతుంది. అనేక పరిస్థితులు వస్తాయి. ఒకవేళ అనారోగ్యం కూడా ఉన్నా సహించినట్లయితే ఇతరులని గాబరా పెట్టం. కొందరికి చూడండి, కొంచెం జ్వరం వచ్చినా చాలు, ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తారు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా స్వయంగా సహించటం చాలా అవసరము. ఎప్పుడైతే అనారోగ్య పరిస్థితుల్లో కూడా సహించటం అలవాటు చేసుకుంటామో అప్పుడు అందరూ మెచ్చుకుంటారు మనల్ని చూసి. వీళ్ళు ఇంత అనారోగ్యంగా ఉన్నా వీళ్ళు ఎలా సంతోషంగా ఉండగలుగుతున్నారు, ఎలా సహించగలుగుతున్నారు అని అందరూ సంతోషిస్తారు. కాబట్టి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లోనైనా సహించినప్పుడే మనం ఒక గొప్ప మహనీయులుగా కాగలుగుతాము. అందుకే సహనాన్ని శక్తి అన్నారు, సహనాన్ని శీలత అన్నారు. మరి సహనశక్తిని ధారణ చెయ్యాలి అంటే కొన్ని సూక్తులు గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ విధంగా గులాబీ పుష్పం ముళ్ళ మధ్యలో ఉన్నా కూడా చక్కగా వికసిస్తుంది, ఆ ముళ్ళు అంటుకోకుండా దూరంగా అతీతంగా ఉంటుంది. ఏ విధంగా ఒక ఫలాలతో వంగి ఉన్న వృక్షానికి పిల్లలు రాయేసి కొడితే అది తిరిగి పండే ఇస్తుంది. ఏ విధంగా ఒక కొవ్వొత్తి తను కాలుతున్న అందరి జీవితాలకు ప్రకాశాన్నిస్తుంది. ఏ విధంగా ఒక సుగంధ భరితమైన అగరబత్తి తను రగులుతూ అందరికీ సుగంధాన్ని కలిగింపచేస్తుంది. భూమాత మనందరి బరువు మోస్తూ అందరినీ పోషిస్తుంది. ఏ విధంగా నావ అలల తాకిడిని తట్టుకుంటూ కూడా మనల్ని గమ్యానికి చేరుస్తుంది. ఏ విధంగా ఒక బంగారాన్ని నిప్పుల్లో వేసినట్లయితే అది కాలి కరిగిపోగానే ఆభరణంగా తయారవుతుంది. కాబట్టి మనం కూడా మన జీవితాన్ని, జీవితంలో వచ్చే అనేక రకాల పరిస్థితుల్ని, అనేక రకాల వ్యక్తులతో మనం నడుస్తూ ముందుకు వెళ్ళాలి అంటే ఎన్నింటినో సహించవలసిన అవసరం ఉంటుంది. సహించినప్పుడే మనం ఒక ఉన్నతమైన వ్యక్తులుగా, పూజింపబడే వ్యక్తులుగా తయారవుతాము. అందుకే ఒక కథ చెప్తారు. ఒకసారి విగ్రహాలను చెక్కే శిల్పి కొన్ని మంచి రాళ్ల కోసం వెతుకుతూ బయలుదేరతాడు. కొన్ని రాళ్లను ఎన్నుకొని వాటితో చెక్కే పని మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆయన సుత్తితో కొట్టడం మొదలు పెడతాడో అందులో ఒక రాయి బీట్లిచ్చి ఇరిగిపోతుంది. ఇంకా ఆయన ఆ రాయిని పక్కకు పడేసి ఇంకో రాయితో పనిచేయటం మొదలు పెడతాడనమాట. సుత్తి పెట్టి కొట్టడం మొదలు పెట్టగానే రాయి సహించాలి అని ఆలోచించింది. ఏం జరిగినా పర్వాలేదు, నేను ఈ నొప్పిని భరిస్తాను, మంచి శిల్పంలాగా తయారవ్వాలి అనుకొని అయితే ఎప్పుడైతే ఫైనల్కి వచ్చినప్పుడు ఆ రాయి ఏమవుతుంది, బీటిస్తుందన్నమాట. ఇంకా శిల్పి ఏం చేస్తాడు, ఇంకా మూడో రాయి తీసుకుంటాడు. ఆ రాయిని అన్ని రకాలుగా పరీక్షించి చూస్తాడనమాట శిల్పి. పరీక్షించి చూసి చక్కటం మొదలు పెడతాడు. ఆ రాయి చాలా సహిస్తుంది. ఆయన ఎంత కొడుతుంటే అంత తన రూపాన్ని మార్చుకుంటూ అందమైన ఆకారంగా తయారైంది. అంటే ఆ రాయి దృఢ సంకల్పం చేసింది, నేను తప్పకుండా మంచి దేవతా విగ్రహంగా కావాలి అని. అలాగే చివరికి ఆ రాయి అందంగా కనిపించే దేవతా విగ్రహంగా మారింది. అంటే ఈ విధంగా సహించిన రాయి శిల్పంలా మారి ఒక ధనికుడు దాన్ని కొనుగోలు చేస్తాడు, దాన్ని దేవాలయాల్లో ప్రతిష్ఠాపితం చేస్తారు, అందరూ దానికి రోజు పూజించటం ప్రారంభిస్తారు. మిగతా రెండు రాళ్ళు, మొదటిది ఏదైతే మొదట్లోనే ఇరిగిపోయిందో దాంతో ఆ మందిరానికి మొదటి మెట్టులాగా కట్టారు. అది వచ్చిన వాళ్ళందరూ చెప్పులు ఇడిచే చోట అన్నమాట, అందరూ తొక్కుతూ ఉంటారు. రెండవ రాయి కొంత సహించి చివరికి సహించలేకపోయింది కాబట్టి అదే మందిరంలో ముఖద్వారంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని అందరు చేతులతో పట్టుకుంటూ ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. పూర్తిగా సహించిన విగ్రహం దేవతగా వెలిసి అందరితో పూజింపబడుతుంది. భక్తులందరూ దానికి పాటలు పాడుతూ ఉన్నారు. చూడండి, ఇందుట్లో మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, సహించలేనటువంటి రాయి అందరూ తొక్కుతూ వచ్చారు, కొంత సహించగలిగింది, చివరిదాకా సహించలేకపోయింది. సహించలేకపోవటం వలన పూజింపబడే అర్హత లేదు, బయట వరకే ఆ విగ్రహాన్ని ఉంచారు. ఏ రాయి అయితే పూర్తిగా సహించిందో ఆ రాయి దేవాలయంలో ప్రతిష్ఠాపితం చేసి అందరి ద్వారా గౌరవాన్ని పొందుతూ ప్రేమాభిమానాలు పూజలు పొందుతూ ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం కూడా జీవితంలో ఎంత సహిస్తామో అంతే వాళ్ళు ఒక పూజనీయమైన దేవతగా అవుతారు. ఒకవేళ ఎవరైనా మనల్ని ఏదైనా అన్నా గుర్తుపెట్టుకోండి, నా విగ్రహం తయారవుతుంది. ఎందుకంటే శరీరానికి ఏం రంధ్రాలు పడో వాళ్ళు అన్నంత మాత్రాన మనం ఎందుకు బాధపడాలి? వాళ్ళు నన్ను అన్నారు అన్నారు అని బాధపడుతూ ఉంటాం. మనకి బాధ ఎప్పుడు కలుగుతుంది? ఎదుటి వాళ్ళు అన్న మాటను మనం స్వీకరించినప్పుడు. మనం దాన్ని స్వీకరించినప్పుడు ఏ విషయంలో కూడా మనకి బాధ అనిపించదు. కాబట్టి ఒకవేళ ఎదుటి వాళ్ళు అపశబ్దాలతో వచ్చి మనల్ని నిందిస్తున్నా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నాటకంలో అందరివి రకరకాల పాత్రలుంటాయి. ఈ సృష్టి రూపి నాటకంలో ఈ ఆత్మ పాత్రే ఇంత. నాటకంలో కూడా చూస్తాం కదా, కొందరి గెయ్యాళి పాత్రలు ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటారు. అదేవిధంగా ఎవరైనా మనతో వచ్చి పోట్లాడుతూ ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ నాటకంలో ఈ ఆత్మ పాత్రే ఇంత, కాబట్టి తన పాత్ర ప్లే చేస్తుంది అని గుర్తుపెట్టుకున్నట్లయితే సహించటం కూడా చాలా సహజమవుతుంది. ఎవరైతే సహిస్తారో వారు ఆంతరిక శక్తుల్ని పెంచుకొని దృఢంగా తయారవుతారు. అందుచేత గొప్ప వ్యక్తులు అలా సహించబట్టే గొప్పవారయ్యారు. గొప్ప వ్యక్తులు అనగా స్వామి వివేకానందుడు, మహాత్మా గాంధీ, స్వామి దయానంద సరస్వతి, ఇలా అనేక మంది తన జీవితంలో ఎన్నో పరిస్థితుల్ని సహించారు. సహించబట్టే వాళ్ళు ఉన్నత శిఖరానికి చేరుకోగలిగారు. మనం కూడా అంటాం కదా, సోక్రటిస్ చాలా గొప్ప శాస్త్రవేత్త, ఆయన తన భార్య పరమ గయ్యాళి, ఎప్పుడు తిడుతూనే ఉంటుంది ఆయన్ని, ప్రతిరోజు ఏదో రకంగా తిడుతూనే ఉంటుంది. అయితే ఒకరోజు ఆయన ఎవరితో మాట్లాడుతూ బయటకు వస్తే ఆ భార్య కోపంతో ఏం చేస్తుందంటే ఆయన నెత్తి మీద బిందె నీళ్లు కుమ్మరిస్తుంది. ఆయన అప్పుడు అంటాడు, మేఘాలు రోజు గర్జిస్తాయి, ఈరోజు వర్షించాయి అంటాడు. అంటే తనకు వచ్చినటువంటి పరిస్థితిని కూడా ఆయన సహించి సంతోషంగా స్వీకరించాడు. అందుచేత ఆయన చాలా గొప్ప వ్యక్తిగా మనం వర్ణన చేస్తాం, ఆయన మహిమ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు తమ జీవితాన్ని ఒక మహనీయులుగా మార్చుకోవటం కోసం ఎన్నో రకాల విషయాలను తమ తోటి వారితోనైనా, సమూహం వారితోనైనా, సంబంధికుల ద్వారానైనా సహించారు. కాబట్టే వాళ్ళు ఒక గొప్ప వ్యక్తులుగా కాగలిగారు. మరి సహించటం ఒక శక్తి మరియు యుక్తి కూడా. సహించుటకు కూడా శక్తి కావాలి. మన ఆత్మ ఇప్పుడు బలహీనంగా అయిపోయింది. కాబట్టి బలహీనంగా అయిపోయినటువంటి ఆత్మకు మనం శక్తినివ్వటం చాలా అవసరం. ఎవరైనా మనల్ని ఏదైనా అన్నట్లయితే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన తప్పేమీ లేదు. తప్పు లేకున్నా కూడా ఎదుటి వాళ్ళు మనల్ని అంటున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, ఏ జన్మలోనో నేను వీళ్ళని నిందించి ఉంటాను, వీళ్ళని అవమానించి ఉంటాను, ఈ జన్మలో వాళ్ళు నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా సహించగలుగుతాం. ఇంకొకటి, ఎదుటి వాళ్ళు కోపంగా వచ్చి మన పైన అపశబ్దాలు పలుకుతున్నారు అంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చాలా బలహీనంగా అయిపోయారు. అంటే తనలో ఉన్న కోపాన్ని మనకి వ్యక్తం చేస్తున్నట్లు, నేను కోపంగా ఉన్నాను, నాలో ఈ బలహీనత ఉంది అని వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్లు. అటువంటి ఆత్మలకు మనం శాంతి యొక్క దానం ఇవ్వాలి. అటువంటి వాళ్ళపైన మనకి జాలి కలగాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ఆత్మ బలహీనంగా అయిపోయింది, వీళ్ళకి నేను శాంతి శక్తి యొక్క దానం ఇవ్వాలి, తిరిగి ఆ ఆత్మలు శాంతియుతంగా అందరితో వ్యవహరిస్తారు అని. మరి సహించటానికి ముఖ్యంగా ఏ ఏ పరిస్థితుల్లో మనం సహించవలసిన అవసరం ఉంటుంది? ఎవరైనా మనల్ని అపశబ్దాలతో దూషించినా, విపరీత పరిస్థితులు మనల్ని పరీక్షించటానికి వచ్చినప్పుడు, మీరు నమ్మిన వారు మిమ్మల్నే మోసం చేసినప్పుడు, చిన్న పెద్ద విషయాల్లో మనుషులు ఏకీభవించినప్పుడు, ఫిజికల్గాను మెంటల్గాను అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఇలా రకరకాల పరిస్థితుల్లో సహించే అవసరం ఉంటుంది. ఇదే కాదు, ఇంకా ఎన్నో విషయాల్లో కూడా సహించవలసిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, ఒక తల్లి తన పిల్లల కోసం ఎంతటి పరిస్థితులనైనా సహించటానికి సిద్ధంగా ఉంటుంది. అది తల్లికి ఆ పిల్లలపైన ఉండే ప్రేమ. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఎక్కువ సహించటం కూడా సహజమవుతుంది. మనం ప్రస్తుతం సమాజంలో మార్చలేనటువంటి విషయాలు ఎన్నింటినో చూస్తుంటాం. కొన్నిసార్లు దాన్ని సహించటం కష్టం అనిపించవచ్చు. అలాంటప్పుడు దాన్ని బరువుగా మనం మోయనవసరం లేదు. ఏ విధంగా, ఒకసారి మహాత్మా గాంధీ గారిని, అతను పాటించే అహింసో పరమో ధర్మం గురించి ఒకసారి ఒకరు ప్రశ్నించారంట. ఏమని ప్రశ్నించారు అంటే, ఒక మహిళపైన అత్యాచారం జరుగుతున్నప్పుడైనా, లేక రోడ్డుపైన మహిళను ఇబ్బంది పెడుతున్నా, హేళన చేస్తున్నా, మీ అహింస ఏం చెయ్యమని చెప్తుంది అని గాంధీ గారిని ప్రశ్నించారంట ఒకసారి. ఆ సమయంలో కూడా అహింసనే పాటించాలా, ఏం చెయ్యాలి అని అడిగారంట. దానికి గాంధీ గారు ఏమని సమాధానం చెప్పారు అంటే, ఎప్పుడైతే అటువంటి విపరీతమైన పరిస్థితులు ఎదురవుతాయో ఆ సమయంలో ఆ రకంగా చేసేటువంటి వ్యక్తులకి గుణపాఠం చెప్పాలని అహింస చెప్తుంది అని చెప్పారంట. అలాంటి సమయంలో చేతుల్లో చెప్పు తీసుకోనైనా, లేక ఇంకే రకంగానైనా తీసుకుని వాళ్ళని కొట్టడంలో సంకోచించకూడదు. మళ్ళీ ఆ వ్యక్తి అలాంటి పని చెయ్యకుండా ఉండటం కోసం చెప్పుతో కొట్టడానికైనా సంకోచించవద్దు. కాబట్టి పరిస్థితుల్ని బట్టి మనం శక్తిని వినియోగించాలి. అంతే కదా సహించమన్నారు కదా అని ప్రతి పరిస్థితుల్లో సహించటం కాదు. కొన్ని పరిస్థితుల్లో సహించాలి, కొన్ని పరిస్థితుల్లో ఎదుర్కోవాలి. పరిస్థితుల్ని చూసి ఆ శక్తిని మనం వినియోగించాలి. అందుకే ఒక కథ చెప్తారు. ఒక గ్రామంలో ఒక పాము ఊరిలో అందరినీ కాటేస్తూ ఉంటుందన్నమాట. ఆ ఊరిలో ఉన్న వాళ్ళు దాన్ని ఏం చెయ్యాలో వాళ్ళకి అర్థం కాక ఒకసారి అటు ఋషి వస్తే ఆ ఋషితో చెప్తారు, మీరు ఈ పాముని ఏమైనా చెయ్యండి, ఇది ఊరిలో అందరినీ కాటేస్తుంది అని చెప్తే ఆ సాధువు పాముతో చెప్తాడు, నువ్వెవరినీ కాటెయ్యకు, కాటెయ్యటం మంచి లక్షణం కాదు అని చెప్తాడు. ఆ సాధువు చెప్పిన మాట ప్రకారంగా ఆ పాము ఊరిలో ఎవరినీ కాటెయ్యకుండా ఉంటుంది. ఆ ఊరిలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ దానిమీద రాళ్ళేసి కొట్టడం మొదలుపెట్టారు, ఎందుకంటే అది కాటెయ్యట్లేదు కదా. కొద్ది రోజులైన తర్వాత సాధు అటువైపు వెళ్తూ ఆ పామును చూసి అడుగుతాడు, అది చాలా సన్నగా అయిపోతుందన్నమాట, ఏంటి నువ్వు ఇంత సన్నగా అయిపోయావేంటి అంటే, మీరు చెప్పారు కదా ఎవరిని కాటెయ్యొద్దని, నేను కాటెయ్యకపోయేటప్పటికీ వీళ్ళు నా పైన రాళ్ళేసి కొడుతున్నారు అని చెప్పిందంట పాము. అప్పుడు ఆ సాధు అంటాడు, నేను కాటెయ్యొద్దన్నాను కానీ బుస కొట్టొద్దని చెప్పలేదు కదా అంటాడు. పరిస్థితుల్ని బట్టి సహించాల్సిన అవసరం వస్తే సహించాలి, కొన్ని పరిస్థితుల్లో ఎదుర్కోవాల్సిన అవసరం వస్తే ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి సహించమన్నారు కదా అని ప్రతిదానికి సహించటం అని కాదు, ఎందుకంటే సహించటం వల్ల మనం విన్నాం కదా మనలో శక్తి పెరుగుతుంది, పవిత్రత పెరుగుతుంది. సహించటం ద్వారా మనకి చిరకాలం సంతోషంగా ఉంటాం మనం. సహించటం ద్వారా వ్యక్తుల మాటలకు, వ్యక్తుల ద్వారా గౌరవాన్ని కూడా పొందుతాం. అంటే ఏ వ్యక్తి అయితే సహిస్తారో వాళ్ళని చూసి అందరూ గౌరవిస్తారు, అందరి ద్వారా ప్రేమని పొందుతాం, అందరితో మంచి సంబంధాలు ఏర్పడతాయి. సహన శక్తి ద్వారా ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణాలను కూడా మనం గ్రహించగలుగుతాము. కాబట్టి ఇలా జీవితంలో సహించటం వలన ఎన్నో రకాల పరిస్థితుల్ని మనం ఎదుర్కోగలుగుతాము, ఎన్నో రకాల శక్తుల్ని కూడా మనలో పెంపొందింప చేసుకోగలుగుతాము. ఎందుకంటే సహన శక్తి ఉన్నప్పుడే మనం మన జీవితాన్ని నిశ్చింతంగా కూడా తయారు చేసుకోగలుగుతాం. అంటే మనం 8 సార్లు సహించి 9వ సారి మనం ఎదురు తిరిగినట్లయితే లాభం లేదు, అంతసేపు మనం సహించింది కూడా వృధా అయిపోతుంది. కాబట్టి పరిస్థితుల్ని బట్టి మనం ఆ శక్తిని మనం వినియోగించాలి. ఏ విధంగా ధర్మస్థాపనలో కూడా సహయోగిగా అయిన వారు కూడా ప్రతి క్షణం వారు ఎన్నో సహించవలసిన అవసరం ఏర్పడింది. ఏ వ్యక్తి అయినా 9 సార్లు సహించి 10వ సారి సహించకుంటే వారిని సహనశీలురు అని చెప్పలేము. కాబట్టి ధర్మస్థాపనకు నిమిత్తంగా అయ్యారు కాబట్టి ఆ ధర్మం, అధర్మం అనగా ఆసురీ గుణాలు అలవర్చుకోకుండా సహించాలి. ధర్మస్థాపనలో కూడా ఎంతోమంది ఎన్నో రకాలుగా సహించారు. మనకు కూడా తెలుసు స్వామి దయానంద్ అంధవిశ్వాసాన్ని తొలగించుటకు సదాచారంగా ఉండాలి అని శిక్షణ ఇస్తే అతని మాటల మీద చాలా చోట్ల చాలామంది రాళ్లు విసిరి ఆయన్ని తరిమేశారు, చివరికి ఆయనకి విషాన్నిచ్చి చంపేశారు. అదేవిధంగా హజరత్ ఈసా పవిత్రత యొక్క ఆదేశాలు ఇవ్వటం వల్ల చివరికి ఆయన్ని శిలువ మీద ఎక్కించారు. ఇబ్రహీం కూడా జడ విగ్రహాలు దేవతలను అనుకొని పూజించకూడదు, విగ్రహారాధన వద్దు, భగవంతుడొక్కడే నిరాకారుడు, జ్యోతిర్స్వరూపుడు, ఆ జ్యోతి స్వరూపుడైన పరమాత్ముని జ్ఞాపకం చెయ్యండి అని చెప్పినందువలన ఆయన్ని చాలామంది చాలా ఇబ్బందులు పెట్టారు. ఏ విధంగా మహాత్మా బుద్ధుడు కూడా వర్గభేదాలు, జాతి భేదాలను తొలగించండి, ఈ తొలగించుకోవాలి, ఈర్ష, ద్వేషము, హింస వీటన్నింటినీ సమాప్తం చేసుకొని దయాగుణాన్ని ధారణ చెయ్యాలి అని ఆయన జ్ఞానం ఇవ్వటం వలన తన అన్నదమ్ములు కర్మకాండ యొక్క పండితులే ఆయనకి విరోధిగా అయ్యారు. అదేవిధంగా హజరత్ ముహమ్మద్ ఆయన కూడా విగ్రహారాధన చెయ్యకూడదు, ఈ మూఢాచారాలతో నిండిన ప్రపంచాన్ని పరివర్తన చెయ్యాలనుకుంటే అందరూ ఎంత గొడవ చేశారు అంటే చివరికి ఆయన మక్కా వదిలి మదీనా వెళ్లాల్సి వచ్చింది. అదేవిధంగా మొఘలాయిల రాజ్యంలో చూసుకున్నట్లయితే నానక్ని పట్టుకొని కూలీ పని చేయించారు, తేగ్ బహదూర్ తల నరికి వేశారు, వీరు వైరాగి చర్మాన్ని వలిచారు. గురు గోవింద సింహ పిల్లల్ని జీవించి ఉండగానే గోడలో సమాధి చేశారు. మీరా కూడా గిరిధర్తో ప్రేమ పెట్టుకున్న కారణంగా ఆమె విషాన్ని కూడా తాగాల్సొచ్చింది. ఈ విధంగా మహాత్మా గాంధీ కూడా స్వతంత్రం కోసం ఎంతో శ్రమ చేశారు, చివరికి ఆయన్నే కాల్చి చంపారు. చూడండి, ధర్మస్థాపన కార్యంలోనే కాదు, ఒక ప్రతిభాశాలి వ్యక్తి ప్రపంచాన్ని సమాజాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక కొత్త సిద్ధాంతాన్ని చెప్పినా దానిలో కూడా ఎంతో సహించాల్సి వచ్చింది. ఏ విధంగా గెలీలియో చెప్పాడు భూమి గుండ్రంగా ఉంది అని, కానీ బైబిల్ని నమ్మేవారు పాతకాలం వారు అతన్ని నాస్తికుడు అవినీతి పరుడు అని చెప్పి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారు. కానీ ప్రజలు ముఖ్యంగా ఈ విషయం మర్చిపోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి దొంగ నుండి వాల్మీకి కాగలుగుతాడు, శ్రీ వ్యామోహం నుండి విముక్తి అయిన తులసీదాస్ రామాయణం లాంటి కావ్యాలను రాశాడు, కబీర్ లాంటి సాలెవాళ్లు తక్కువ జాతి వారైనా సమాజానికి మంచి పాఠాన్ని చదివించారు, భరతృహరి వలె రాజ్యాన్ని వదిలి వైరాగ్య వృత్తిని ధారణ చేశారు. ఇలా అనేక మంది ధర్మస్థాపన చేయువాళ్లైనా సమాజాన్ని పరివర్తన చెయ్యాలనుకున్న వాళ్లైనా జీవితంలో ఎంతో సహించవలసిన అవసరం ఏర్పడింది. అదేవిధంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఈ స్థాపన అయినప్పుడు కూడా స్వయం నిరాకార పరంపిత పరమాత్మ దాదా లేఖరాజు శరీరాన్ని ఆధారంగా తీసుకుని ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి అతనికి ప్రజాపిత బ్రహ్మ అని పేరు పెట్టారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా పరమాత్ముడు అందరి జీవితాల్ని పరివర్తన చేయటం కోసం సహజ రాజయోగాన్ని మరియు పవిత్రత విషయాన్ని మరియు స్త్రీలను ముందుంచేటువంటి కార్యాన్ని ఒక కొత్త విప్లవాత్మకమైనటువంటి కార్యాన్ని చేపట్టినప్పుడు దాదా లేఖరాజ్ ప్రజాపిత బ్రహ్మ కూడా తన జీవితంలో ఎన్నో రకాలుగా పరిస్థితుల్ని సహించారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ ఏ కార్యం చెయ్యాలన్నా సమాజాన్ని ఉన్నతంగా తీసుకెళ్లే సమయంలో కూడా చాలా సహించవలసిన అవసరం ఉంటుంది. ఏ విధంగా మహాత్మా బుద్ధుడు కూడా ఎప్పుడు చెప్తారు కదా, ఆయన గురించి కూడా బుద్ధుడి దగ్గరికి ఒక వ్యక్తి ఆకలిగా అవుతుంది, నాకు బాగా ఆకలేస్తుంది, నాకు అన్నం పెట్టండి అని అడుగుతాడు. బుద్ధుడి దగ్గర ఏముంటుంది, జ్ఞానం ఉంటుంది. ఆయన జ్ఞానం చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ ఆకలితో ఉన్న వ్యక్తి బాగా తిడతాడనమాట, నేను నీ దగ్గర జ్ఞానం వినటానికి రాలేదు, నాకు ఆకలేస్తుంది అంటే నువ్వు జ్ఞానం చెప్తావేంటి అని. పాపం ఆకలిగా ఉన్న వ్యక్తి ఎంతసేపు తిడతాడు, తిట్టి తిట్టి ఊరుకుంటాడు. అప్పుడు బుద్ధుడు అంటాడు, అయిపోయిందా నీ తిట్టటము అంటే. ఆ వ్యక్తి అంటాడు, ఆ అయిపోయింది అంటాడు. సరే నేను ఒక విషయం అడుగుతాను చెప్తావా అంటే, ఏంటో చెప్పండి అంటాడు. ఏదైనా ఒక దుకాణానికి వెళ్తాం మనం వస్తువులు కొనుక్కోవాలి అని, ఆ దుకాణం యొక్క యజమాని మనకు అన్ని వస్తువులు చూపిస్తాడు, కానీ ఆ దుకాణంలో ఏ వస్తువు మనకి నచ్చలేదు. అప్పుడు ఆ వస్తువులన్నీ ఎవరివవుతాయి అని అడుగుతాడు. అప్పుడు అడుక్కునే ఆయన సమాధానం చెప్తాడు, కొనుక్కుంటే మనవవుతాయి, కొనుక్కోకుంటే దుకాణం వాడివే అవుతాయి అంటాడు. అయితే అప్పుడు బుద్ధుడు అంటాడు, ఇంతవరకు నువ్వేవైతే అపశబ్దాలు పలికావో ఇవేవి నాకు నచ్చలేదు, కాబట్టి ఎవరివైనయి, ఆ అపశబ్దాలు పలికిన వ్యక్తివే అయ్యాయి. అప్పుడు ఆయన గ్రహించి మహాత్మా బుద్ధుడి కాళ్ల మీద పడతాడు, కాళ్ల మీద పడి మహాత్మా బుద్ధుడికి శిష్యుడుగా అవుతాడన్నమాట. కాబట్టి ఈ విధంగా మహాత్మా బుద్ధుడు అంత గొప్పవాడిగా అయ్యాడు అంటే జీవితంలో ఎన్నో సహించారు. అందుకే అంటారు, నిప్పు రాజయ్యాలి మరియు గడ్డాన్ని కాపాడుకోండి అంటారు. అంటే గడ్డమున్న వ్యక్తి ఒకవేళ నిప్పు రాజేశాడనుకోండి, గడ్డానికి నిప్పు అంటకుండా జాగ్రత్త పడాలి. అంటే ఇక్కడ నిప్పు రాజయ్యటం అంటే కోపమున్న వ్యక్తులు ఒకవేళ ఏదైనా అపశబ్దాలు మాట్లాడినా మీరు ఇంకా కోపంలో వచ్చారనుకోండి, మీ గౌరవాన్ని కాపాడుకోవటం కోసం కష్టమనిపిస్తుంది. అందుకే గడ్డాన్ని కాపాడుకోవటము అంటే సహించాలి అని. దుర్వ్యవహారం అనే నిప్పుతో మనసుని దూరంగా ఉంచాలి. కష్టాలని మాటిమాటికి సహించినప్పుడే మనం ఉన్నతంగా అవుతాం. అంటే జీవితంలో ఏ రకమైనటువంటి కష్టతరమైన పరిస్థితులు వచ్చినా కూడా మనం సహించినప్పుడే మనల్ని అవి ఇంకా ఉన్నతంగా అయిన వ్యక్తులుగా అవుతాం. ఏ విధంగా తుఫాన్లు వస్తాయి, తుఫాన్ వచ్చినప్పుడు ముందుకు నెడుతుంది మనల్ని. అదేవిధంగా పరిస్థితులు వస్తున్నాయి అంటే నేను సహించాలి, నన్ను ముందుకు తీసుకెళ్లటానికి వస్తున్నాయి అని గుర్తుంచుకున్నట్లయితే మనం ఏ పరిస్థితుల్లోనైనా సహించి ఇంకా ఉన్నత వ్యక్తులుగా కాగలుగుతాము. ఏ విధంగా సంత్ నామ్దేవ్ గురించి చెప్తారు, నామ్దేవ్ బాబా రోజు స్నానానికి వెళ్ళొస్తుంటే ఒక పఠాన్ పైనుంచి కిళ్ళి ఊస్తాడు. ఆయన మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వస్తాడు. రోజు ఇదే దినచర్య జరుగుతూ ఉంటుంది వాళ్ళది. ఆ పఠాన్ కిళ్ళి ఊస్తాడు, నామ్దేవ్ రోజు స్నానం చేసి వస్తుంటాడు. ఒకరోజు ఆ పఠాన్ 6 సార్లు ఆయన మీద ఉమ్మూస్తాడు. 6 సార్లు ఆయన స్నానం చేసొచ్చాడు, కానీ నోటితో ఏమీ అనలేదు. చివరికి పఠాన్కి సంత్ నామ్దేవ్జీ యొక్క క్షమాశీలం, సహనశీలాన్ని చూసి ఆశ్చర్యంతో పాటు పశ్చాత్తాపం చెందుతాడు. ఆ అలవాటు వదిలి ఆయన సంత్ నామ్దేవ్జీది మహిమ చేయటం ప్రారంభించాడు. చూడండి, మనం కూడా మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవాలి అంటే ఎన్నో సహించాలి. సహించాలి అన్నా మనలో ధైర్యం కావాలి, ఓర్పు కావాలి. ఎందుకు ఓర్పు ఉన్నప్పుడే మనం సహించగలుగుతాం. ఒక్కోసారి ఏమవుతుంది అంటే కొన్ని పరిస్థితుల్లో ఓర్పుని కోల్పోవటం వలన మనోధైర్యాన్ని కూడా కోల్పోతారు. దానివల్ల అనేక రకాలుగా సమస్యలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇంకొకటి, మనుషులు ఏదైనా కార్యం చేస్తే దానికి వెంటనే ఫలితం పొందాలనుకుంటాం మనం. ఏ విధంగా ఎవరైనా కవితలు రాసేవారు ఏదైనా కవిత రాసి పంపారు, అది పేపర్లో రాలేదనుకోండి, ఇంకా ఏం చేస్తారు వాళ్ళు? ఓర్పు వదిలిపెట్టేస్తారు. ప్రపంచంలో అంతా చీకటే ఉంది, నేను ఇంత మంచి కవిత రాసినా కానీ ప్రింటింగే చెయ్యలేదు అనుకుంటారు. ఇంకేమనుకుంటారు, నేను భవిష్యత్తులో ఎప్పుడు ఇంకా రాయనే రాయను అని వదిలిపెట్టేస్తారు. అంటే ఓర్పు వదిలిపెట్టడం వల్ల ఏమవుతుంది, పెరిగేటువంటి కళ కూడా, కళ యొక్క వికాసం కూడా ఆగిపోతుంది. అందుకే హిందీలో అంటారు, ధీరస్ కా ఫల్ మీఠా రహతా, ఓర్పుతో వహించిన పండు తీయగా ఉంటుంది. చెట్టుకి పండు వచ్చింది, అది పండనీయకుండా మనం తినేసామనుకోండి తీపితనం రాదు. కొంత ఓర్పు వహించినప్పుడే ఆ పండు తీయగా, పండనిచ్చినప్పుడే అది తీయగా ఉంటుంది. అదేవిధంగా జీవితంలో కొన్ని పరిస్థితుల్లో ఓర్పును కూడా ధారణ చెయ్యాలి. ఏ విధంగా పిల్లవాడు స్కూల్ నుండి ఇంటికి రావటం ఆలస్యమైనట్లయితే తల్లి ఆలోచిస్తుంది ఎందుకు రాలేదు అని. ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఏడుస్తుంది, ఇంకా పక్క ఇంటి వాళ్ళకు చెప్తుంది మా అబ్బాయి ఇంకా రాలేదు అని. ఇంకా ఓర్పు కోల్పోతుంది, ధైర్యాన్ని కోల్పోతుంది. ఇంకా ధైర్యాన్ని కోల్పోవటం వలన నిర్ణయ శక్తి కూడా చెడిపోతుంది, ఆరోగ్యం కూడా నెమ్మది నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోవాలి ఏంటి అంటే, పరిస్థితులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. ఈ ప్రపంచం కూడా పరివర్తనశీలం, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, ఏ వస్తువు స్థిరంగా ఉండదు. కాబట్టి సహించే సమయంలో హర్షితముఖంగా సంతోషంగా సహించినప్పుడే జీవితంలో అసలైనటువంటి ఆనందాన్ని పొందుతాం మనం. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరూ సంతోషాన్ని, అన్నింటినీ పొంది జీవితాన్ని సుఖమయంగా మార్చుకోగలుగుతారు. ఓం శాంతి. ఈ సహన శక్తిని మన జీవితంలో ధారణ చేయటం కోసం కొంత మనం ఏకాగ్రంగా కూర్చొని ఈ శక్తి గురించి చింతన చేద్దాము. నేను నా జీవితంలో సహనశక్తిని సహనశీలతను పెంచుకుంటాను. నా అసలైన గుణము సహనశక్తి. అన్ని గుణాల్లోకెల్లా గొప్ప ఘని అని భావించాను. ఈ శక్తిని నా జీవితంలో ధారణ చేస్తూ అందరితో నేను ప్రేమపూర్వకంగా సంతోషంగా వ్యవహరిస్తాను. సహనశక్తిని ధారణ చేయటం వలన నాలో ఓర్పు, ధైర్యం అనే గుణాలు కూడా వృద్ధి అవుతున్నాయి. సర్వశక్తివంతుడైన పరమపిత పరమాత్మ సంతానమును పరమాత్మ ద్వారా నాలో అపారమైన శక్తి లభిస్తున్నది. ఈ శక్తి ద్వారా నేను జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితులను సహిస్తూ ముందుకు వెళ్తాను. సహనమే శక్తి, సహనమే పవిత్రత. ఈ పవిత్రత శక్తి నాలో ఉన్న భయము, పిరికితనాన్ని సమాప్తం చేస్తున్నాయి. నాలో ఇముడ్చుకునే శక్తి కూడా పెరుగుతున్నది. నేను సహనం యొక్క శక్తితో, పవిత్రతతో సంపన్నంగా అవుతున్నాను. ఈ సహనశక్తి యొక్క గుణాన్ని అందరూ తమ జీవితంలో ధారణ చేయుటకు ప్రేరణలు కలిగిస్తున్నాను. ఓం శాంతి, శాంతి, శాంతి. ఓం శాంతి.